ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణాయ వాసుదేవాయ. దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ. నమః పంకజమాలినే. నమః పంకజనేత్రాయ. నమస్తే పంకజాంగ్రయే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే.
చదువుతున్నది భగవద్గీత యథాతథము అధ్యాయం 13 ప్రకృతి పురుషుడు చైతన్యం శ్లోకము 8 శ్లోకం. 8 నుంచి 12 వరకు ఇవి మొత్తం 5 శ్లోకాలు కలిస్తున్నాయి. ఇందులో 8 శ్లోకం బోర్డు మీద ఉంది, మీరు నాతో పాటుగా చెప్పండి.
అమానిత్వం అదంబిత్వం అహింస క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మా వినిగ్రహ. అమానిత్వం అదంబిత్వం అహింస క్షాంతిరాజవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మా వినిగ్రహ. అమానిత్వం అదంబిత్వం అహింస క్షాంతిరాజవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మా వినిగ్రహ.
భావము భాష్యము చెప్పినది అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు.
జయ శ్రీల
భావము. వినమ్రత గర్వరాహిత్యము అహింస సహనము సరళత్వము ప్రామాణికమైన గురువును ఆశ్రయించుట శుచిత్వము స్థిరత్వము ఆత్మనిగ్రహం ఇంద్రియార్థముల యొక్క పరిత్యాగం విద్యాహంకార రాహిత్యం జన్మమృత్యు జరావ్యాధుల యొక్క దోషాలను గుర్తించుట అనాసక్తి పుత్ర కళత్ర గృహాదుల బంధము నుండి విముక్తి సుఖదుఖ సమయములందు సమభావము నాయందు నిత్యముకు అనన్యమైన భక్తి ఏకాంతవాస కోరిక సామాన్య జనుల సహవాసమునందు అనాసక్తి ఆధ్యాత్మిక జ్ఞానపు ప్రాముఖ్యతను అంగీకరించుట పరతత్వము యొక్క తాత్విక అన్వేషణమును అనునువి ఇవన్నీ కూడా జ్ఞానమని నేను ప్రకటిస్తున్నాను. వీటికి అన్యమైనది ఏదైనను అజ్ఞానమే. భాష్యం, ఈ జ్ఞాన విధానం అల్పజ్ఞులైనటువంటి మనుషుల చేత కొన్నిసార్లు కర్మక్షేత్రం యొక్క అంతఃప్రక్రియను అనుచు తప్పుగా భావించబడుతూ ఉంటుంది. కానీ వాస్తవానికి ఇదే నిజమైనటువంటి జ్ఞాన విధానం. ఇట్టి విధానాన్ని మనుషుడు స్వీకరించినచో పరతత్వాన్ని చేరేటువంటి అవకాశాన్ని పొందగలుగుతాడు. పూర్వం వివరించినట్లుగా ఈ జ్ఞానం కర్మక్షేత్రం నందు 24 అంశముల యొక్క అంతఃప్రక్రియ కాకుండా వాటి బంధము నుండి ముక్తి నొందడానికి నిజమైన మార్గమై ఉన్నది. అంటే చతుర్వింశతి తత్వాల చేత లేదా అంశముల చేత తయారైనటువంటి ఆచ్ఛాదనం వంటి ఈ దేహమునందు జీవుడు చిక్కుబడి ఉన్నాడు. ఇక్కడ తెలుపబడినటువంటి జ్ఞానం అనేది అతడు దాని నుండి బయటపడడానికి మార్గమై ఉన్నది. ఈ జ్ఞాన విధాన వర్ణనల్లో అత్యంత ముఖ్యమైనది 11వ శ్లోకం మొదటి పాదమునందు వివరించబడింది. అదేమిటంటే నైచ అనన్య యోగేన భక్తి రవ్యభిచారిణి అనేది. అంటే జ్ఞానము అనేది శ్రీకృష్ణ భగవాను యొక్క విశుద్ధ భక్తియుక్త సేవ ఎందే పరిసమాప్తి నొందును. కనుక శ్రీకృష్ణు యొక్క భక్తియుక్త సేవను స్వీకరింపనిచో లేదా అంగీకరింపలేకపోయినచో ఇతర 19 జ్ఞాన ప్రక్రియలు విలువరహితములు కాగలవు. కానీ సంపూర్ణ కృష్ణ భక్తి భావనలో శ్రీకృష్ణుని భక్తియుక్త సేవను స్వీకరించినచో మనుషుని యందు మిగిలిన 19 అంశాలు అప్రయత్నంగా వృద్ధి నొందగలవు. శ్రీమద్ భాగవతంలో తెలుపబడినట్లుగా భక్తియుక్త సేవాస్థితిని పొందినటువంటి మనుషుని యందు జ్ఞానానికి సంబంధించినటువంటి అన్ని శుభలక్షణములు వృద్ధి నొందగలవు. యస్యాస్తి భక్తిర్ భగవత్ యకించెన సర్వైరి గుణైస్తత్ర సమాసతే సురాహ. అదేవిధంగా 8వ శ్లోకంలో తెలుపబడినట్లుగా ఆధ్యాత్మిక గురువును పొందడం కూడా ముఖ్యమై అయ్యింది. వాస్తవమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని ఆధ్యాత్మిక గురువును పొందిన తర్వాతనే ఆరంభమగును. కనుక భక్తి యోగమునందున్న వారికి కూడా గురువును స్వీకరించడం అత్యంత ముఖ్యమైనది. ఈ జ్ఞాన విధానమే నిజమైన మార్గమని పూర్ణ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట స్పష్టంగా పలుకుతున్నాడు. దీనికి అన్యముగా ఊహించబడేటువంటిది అంతయు అర్ధరహితమే అజ్ఞానమే. మంగళాచరణం చెప్పండి. ఓం అజ్ఞానతిమిరందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురున్ శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాం చ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తబృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. భగవద్గీతలో ప్రకృతి పురుషుడు చైతన్యం అనేటువంటి పేరుతో ఉన్నటువంటి 13వ అధ్యాయం అత్యంత ముఖ్యమైనటువంటి అధ్యాయం. ముఖ్యంగా భక్తులకి కానీ జ్ఞానులకు కానీ ఈ అధ్యాయంలో ఒక మంచి స్పష్టత భగవంతుడు ఇస్తున్నాడు. జ్ఞానం అంటే ఏమిటి? చాలామంది భక్తి యోగాన్ని పాటించేటువంటి వాళ్ళు జ్ఞానంతో మనకి పని లేదు, జ్ఞానం అనేటువంటిది మనకు అవసరం లేదు, ఆ జ్ఞానం వల్ల అహంకారం వచ్చేస్తుంది, జ్ఞానం వల్ల ఎక్కువ గర్వం వచ్చేస్తుంది, కాబట్టి జ్ఞానం జోలికి పోవద్దు, కాబట్టి పుస్తకాలు ఎక్కువ చదవద్దు, భక్తి చేసుకోండి. జ్ఞానంలో ఉన్న చాలామంది, జ్ఞాన మార్గాన్ని నమ్ముకున్న చాలామంది ఏమంటారంటే భక్తి అనేటువంటిది ఏదో ప్రాథమికమైంది, తర్వాత తర్వాత జ్ఞానంలో మునిగిపోవాలి, జ్ఞానంలో తేలిపోవాలి. ఇలాంటివి మనం వింటూ ఉంటాం అన్నమాట సహజంగా. కానీ ఇక్కడ ఈ 13 అధ్యాయంలో భగవంతుడు కృష్ణుడు అసలు జ్ఞానం అంటే ఏమిటి? చాలామంది జ్ఞానం గురించి మాట్లాడతారు, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. చతుర్వింశతి తత్వాలని, చతుర్వింశతి అని అంటే 24 తత్వాలని, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ఇంద్రియ అర్థాలు, పంచభూతాలు అక్కడితో 20. అవి కాకుండా మనస్సు, బుద్ధి, అహంకారం 23. ఇంకొకటి ఉంది, ఈ వీటన్నిటి యొక్క అవ్యక్త స్థితి, ఈ ఇంద్రియాల యొక్క అవ్యక్త స్థితి అది 24. ఈ 24 తత్వాలను ఏమంటారంటే ఇంద్రియ అర్థాలు, చతుర్వింశతి తత్వాలు అని చెప్పి అంటారు. ఈ చతుర్వింశతి తత్వాల గురించి వివరిస్తూ ఇదే జ్ఞానం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కృష్ణుడు ఈ శ్లోకాల్లో, ఈ 13 అధ్యాయంలో స్పష్టంగా చెప్తున్నాడు, ఆ చతుర్వింశతి తత్వాలు అంటే 24 తత్వాల చేత జీవుడు ఈ శరీరంలో ఏమై ఉన్నాడు, బంధించబడి ఉన్నాడు, చిక్కుబడి ఉన్నాడు. ఈ శరీరంలో చిక్కుబడి ఉన్నటువంటి జీవుణ్ణి ఈ శరీరం నుంచి బంధ విముక్తుణ్ణి చేయడానికి ఏదైతే కావాలో అది జ్ఞానం అని చెప్తున్నాడు కృష్ణుడు. భగవంతుడు ఎంత దయామయుడు చూడండి. ఎవరైనా ఒక వ్యక్తి బందీ అయి ఉన్నాడు అనుకోండి, అతన్ని బంధ విముక్తుడు చేయాలనంటే ఎవరు చేయగలుగుతారు? ఇంకొక బందీ అయి ఉన్న వ్యక్తి చేయలేడు. ఆ బంధాల నుంచి విముక్తుడై ఉన్నటువంటి వ్యక్తే చేయగలగాలి. సర్వబంధ విముక్తుడు కృష్ణుడు, ఆయన ప్రతినిధులైనటువంటి ఆచార్యులు. కృష్ణుడు ఎంతో దయతో ఈ 13 అధ్యాయంలో, 12 అధ్యాయం భక్తి యోగం అంతా చెప్పిన తర్వాత, భక్తి అంటే ఏం చేయాలో చెప్పిన తర్వాత, ఈ 13 అధ్యాయంలో బందీ అయి ఉన్నటువంటి జీవుడు ఈ శరీరంలో ఎట్లా ఏ జ్ఞానాన్ని పొందితే బంధ విముక్తుడు కావచ్చు చెప్తున్నాడు అన్నమాట. నిజమైన జ్ఞానం అంటే ఏమిటో చెప్తున్నాడు. అటు గుడ్డిగా భక్తి యోగాన్ని పాటించేటువంటి వాళ్ళకు కానీ, గుడ్డిగా జ్ఞానయోగాన్ని అనుసరించేటువంటి వాళ్ళకు కానీ ఈ 6 శ్లోకాలు మొత్తం ఇవి, 8, 9, 10, 11, 12 వరకే మొత్తం ఈ 5 శ్లోకాలు చాలా చక్కటి స్పష్టతను ఇస్తున్నాయి అన్నమాట, మంచి క్లారిటీ ఇస్తున్నాయి. జ్ఞానం అని అంటే ఏమిటి? కృష్ణుడు భగవద్గీత 4 అధ్యాయంలో అంటున్నాడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. అర్జున, జ్ఞానం కన్నా పవిత్రమైనటువంటిది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. చాలా పెద్ద మాట ఇది. మామూలుగా ఈ మాట మనం ఎప్పుడు వాడతామంటే సామాన్య వ్యవహారంలో కాస్త ఎమోషన్కి గురైనప్పుడు, ఉద్రేకానికి, భావోద్రేకానికి లోనైనప్పుడు ఉపయోగిస్తాం. ఏ, నాకు ఆయన కన్నా మించినవాడు ఈ ప్రపంచంలోనే లేడు అని చెప్తుంటాడు. కృష్ణుడు అంటున్నాడు, పవిత్రమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కన్నా మించినటువంటిది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. అలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది తత్స్వయం యోగ సంసిద్ధ, పవిత్రమైన భక్తి యోగ మార్గాన్ని చక్కగా అనుసరించేటువంటి వాడికి కాలేనాత్మని విందతి. కాలక్రమేణా అది అలవాటు అవుతుంది, కాలక్రమేణా అది సహజంగానే సిద్ధిస్తుంది. మరి ఇంతకీ కృష్ణుడు అంతగా పొగిడినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏది, ఆ 4 అధ్యాయంలో చెప్పినటువంటి జ్ఞానం అని అంటే 13 అధ్యాయంలో ఈ శ్లోకాల్లో చెప్తున్నాడు అనమాట. 8 నుంచి 12 శ్లోకాల్లో జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అనంటే మన దృష్టిలో ఏమిటంటే ఇన్ఫర్మేషన్, సమాచారం. చాలాసార్లు మనం జ్ఞానం అంటే ఏమనుకుంటామంటే సమాచారం, ఇన్ఫర్మేషన్ అనుకుంటాం. చాలాసార్లు చాలామంది ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వాళ్ళ జీవితాల్లో కూడా ఎలా అయిపోతుందంటే ఇన్ఫర్మేషనే తీసుకొని నో ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన అనేది లేకుండా మిగిలిపోతూ ఉంటారు. జీవితం అంతా ఇన్ఫర్మేషన్లోనే అయిపోతూ ఉంటుంది. సమాచారం, ఒకసారి భగవద్గీత తీసి భగవద్గీత యథాతథంలో 13 అధ్యాయంలో 8 నుంచి 12 శ్లోకాలు, ఈ శ్లోకాలు చదివి వీటికి ప్రభుపాదుల వారు రాసినటువంటి భాష్యం కనుక చదివితే అసలు జ్ఞానం అంటే ఏంటో తెలిసిపోతుంది. జ్ఞానం అని అంటే లక్షణాలని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. మొట్టమొదటి లక్షణం ఏంటి? అమానిత్వం. అమానిత్వం అంటే వినమ్రత, వినయం. ప్రతి ఒక్కడికి ఎలా ఉంటుంది అని అంటే, నేను అందరి చేత కూడాను పొగడాలి, అందరి చేత కూడాను నేను పొగడబడాలి, కీర్తించబడాలి అని ఉంటుంది. వినయము లేదా వినమ్రత అని అంటే ఏంటంటే, నేను తోటి వారికి తగినంత గౌరవాన్ని ఇవ్వాలి, తోటి వారి నుంచి ఎటువంటి గౌరవాన్ని నేను ఆశించకూడదు. చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు, తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానీన మానదేన కీర్తనీయ సదా హరిహి. హరినామాన్ని సదా కీర్తించాలి అని అంటే, ఎప్పుడూ కూడా మనము గడ్డిపోచు కన్నా ఎక్కువ వినయాన్ని కలిగి ఉండాలి, వృక్షం కన్నా ఎక్కువ ఓర్పును కలిగి ఉండాలి, తోటి వారికి ఎప్పుడూ గౌరవాన్ని ఇస్తూ, తోటి వారి నుంచి ఏ విధమైన గౌరవాన్ని మనం ఆశించకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు సదా హరినామాన్ని కీర్తించగలుగుతారు. సదా హరినామాన్ని కీర్తించగలుగుతారంటే అర్థం ఏంటంటే, వాళ్ళ యొక్క మనసులో, వాళ్ళ యొక్క శరీరంలో, వాళ్ళ యొక్క వాక్కులో, మనస వాచ కర్మణ ఎప్పుడూ భగవంతుని కీర్తించగలిగేటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. కీర్తనీయ సదాహరి అని అంటే అర్థము, ఎప్పుడు 24 గంటలు జపమాలు తిప్పడం అని కాదు. కీర్తనీయ సదాహరి అని అంటే ఆ వ్యక్తి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందంటే, హరిని కీర్తించే విధంగా ఉంటుంది. అది కీర్తనీయ సదాహరి అంటే, ఆ వ్యక్తి యొక్క నడవడిక, ఆ వ్యక్తి యొక్క వ్యవహారము అన్ని కూడా, అతని సంభాషణ, అతనితో మాట్లాడితే కూడాను హరిని కీర్తించే విధంగా ఉంటాయన్నమాట. అది కీర్తనీయ సదాహరి అంటే. వినమ్రత అనేటువంటి లక్షణంతో, గడ్డిపోచు కన్నా ఎక్కువ వినయము అనేటువంటి లక్షణంతో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మొదలవుతోంది. వినయం గలవాడికి విద్య తొందరగా వస్తుంది. వినయం గలవాడికి ఎవరి దగ్గర నుంచి అయినా సరే విషయాన్ని కానీ, ఎవరి దగ్గర నుంచి అయినా సరే ఏదైనా ప్రయోజనం కానీ సులభంగా పొందగలుగుతాడు. కాబట్టి వినమ్రత అనేది మొట్టమొదటి లక్షణం. తర్వాత అదంబిత్వం. అదంబిత్వం అంటే గర్వరాహిత్యం. మీరు ఒకసారి గమనించండి, వినయానికి వ్యతిరేక పదం ఏంటి? గర్వం. మీరు గమనించండి, ఆ రెండు పదాలు ఒకేలా ఉన్నట్టున్నాయి కదా. అమానిత్వం అంటే వినయము, అదంబిత్వం అని అంటే గర్వం లేకుండుట, అంటే మళ్ళీ వినయమే కదా. మనకి తేడా ఏముంది? కృష్ణుడు ఎందుకు చెప్పిందో చెప్తున్నాడు ఆయన, ఏమన్నా అలా చెప్పడు కదా కృష్ణుడు. ఆయన ఒకే మాటను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అక్కడ, దానిలో అంతరార్థం ఏదో ఉంటుందన్నమాట. అమానిత్వం అంటే వినయం, అదంబిత్వం అంటే గర్వం లేకుండా ఉండడం. ఏ గర్వం లేకుండా ఉండడం అంటే, నేను వినయంగా ఉన్నాను అనే గర్వం కూడా లేకుండా ఉండడం. చాలాసార్లు నేను వినయంగా ఉన్నాను అనే గర్వం కలిగి ఉంటాం. నేను చాలా వినయంగా ఉంటాను, నేను చాలా హంబుల్గా ఉంటాను అనే గర్వం కలిగి ఉంటాం. సహజంగా జీవుడికి ఉన్నటువంటి అనేక అనర్థాల్లో ఇదొకటి అనుకోండి. కృష్ణుడు అంటున్నాడు అమానిత్వం వెంటనే అదంబిత్వం, వినమ్రత కలిగి ఉండు, గర్వం లేకుండా ఉండు, వినయం కలిగి ఉన్నాననే గర్వం కూడా లేకుండా ఉండు. మామూలుగా గర్వం మనకు ఎందుకు వస్తుందంటే, భగవంతుడు ఇచ్చినటువంటి బహుమతుల్ని ఇవి భగవంతుడు ఇచ్చాడు అని గుర్తించకపోతే గర్వం వస్తుంది. కొద్ది మందికి కొన్ని కొన్ని రకాలైనటువంటి టాలెంట్స్, ప్రతిభలు ఉంటాయి. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రతిభ ఉంటుంది. భగవంతుడు ఇచ్చినటువంటివి అవన్నీ భగవత్ ప్రసాదమే అవంతా. కొద్దిమంది ఆడతారు, కొద్దిమంది పాడతారు, కొద్దిమంది మాట్లాడతారు, కొద్దిమంది ఎన్నెన్నో కార్యాలు చురుగ్గా చేస్తారు. ఇవన్నీ కూడా భగవంతుడు అనుగ్రహించినటువంటి వరప్రసాదం అనమాట. ఇది నాకు భగవంతుడు ఇచ్చాడు అని నేను గుర్తించినప్పుడు నాకు గర్వం వస్తుంది అనమాట. నాకు ఇవి ఉన్నాయి, ఏం పర్వాలే, నాకు ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, పేరుంది, పలుకుబడి ఉంది, ప్రతిష్ట ఉంది, భౌతికమైనటువంటి శరీర సంబంధమైన ఉపాధులను చూసుకొని మనం గర్వం చెందుతూ ఉంటాం. ఈ గర్వం తారాస్థాయికి వెళ్ళింది అనుకోండి, నాకు వినయం ఉంది, అది కూడా ఒక ఆస్తే కదా, అది కూడా ఒక ఉపాధే కదా, నాకు వినయం ఉంది అనే గర్వం కలిగి ఉంటాం. సో అమానిత్వం, అదంబిత్వం అంటే వినయం ఉన్నది అనే గర్వం కూడా లేకుండా ఉండాలి. అహింస. అహింస అని అంటే హింస చేయకుండా ఉండాలి. మామూలుగా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు, హింస అంటే ఏమిటంటే, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక విషయం గురించి బాధపడుతున్నాడు. ఆ బాధతో అతను ఏమనుకుంటాడంటే, నాకున్న ఈ బాధకు అతను కారణం, ఇతను కారణం అని చెప్పేసి భ్రమ చెందుతూ ఉంటాడు. అతను గుర్తించడు, నాకున్న ఈ కష్టానికి కారణం ఏంటి అనంటే, కృష్ణుడితో నేను సంబంధం లేకుండా ఉన్నాను, అందుకు నాకు ఈ కష్టం వస్తుంది. కృష్ణుడికి ఉన్నటువంటి పేర్లలో ఒక పేరేమిటి? ఆనంద సాగరుడు. ఆనంద సాగరుడైన కృష్ణుడితో నేను సంబంధాన్ని కలిగి లేను కాబట్టి నాకు ఈ కష్టం వస్తూ ఉంది అనే విషయాన్ని మనం గుర్తించడంలా. హింస అంటే అర్థం ఏంటంటే, ఇప్పటికే జీవులు కామక్రోధ లోభాల్లోనూ అనేక రకాలైన అనర్ధానాలతోనూ బాధపడుతూ ఉంటే వాళ్ళకి కృష్ణ భక్తిని గురించి చెప్పకుండా ఉండడం హింస అంట. రూపదలు వారు చూడండి, హింసకి ఎంత పెద్ద నిర్వచనం ఇచ్చారు. కృష్ణ భక్తిని 10 మందికి చెప్పకుండా కృష్ణ సంబంధ జ్ఞానాన్ని, భగవద్గీత భాగవత సంబంధమైనటువంటి ఉపదేశాలని 10 మందికి చెప్పకుండా ఉంటే అది హింస. అహింస అంటే ప్రచారం చక్కగా చేస్తే అది అహింస. రూపదల వారి నిర్వచనం చాలా నిగూఢంగా ఉంది చూడండి. ఎందుకంటే కృష్ణ భక్తిని చెప్పకపోవడం వల్లనే వాళ్ళు బాధపడుతున్నారు. కృష్ణుడి యొక్క ఉపదేశాన్ని 10 మందికి మనం పంచకపోవడం వల్లనే ఆ జనాలు అజ్ఞానంతో కష్టాల్లో సుఖాల్లో రెండిట్లోనూ ఇబ్బంది పడుతున్నారు. రెండు ఇబ్బందే, కష్టం వచ్చిన ఇబ్బంది, సుఖం వచ్చిన ఇబ్బందే. సుఖం వస్తేనేమో నాకన్నా మించినోడు లేడు, ఆ గర్వం అది ఇబ్బంది. దుఃఖం వస్తేనేమో ఛీ దేవుడు అంట, దేవుడు ఉంటే నాకెందుకు ఈ కష్టాలు వస్తాయి అని చెప్పేసి మన కర్మలకి, మనం చేసుకున్న స్వయంకృత అపరాధాలకి భగవంతుని నిందిస్తున్నాం, అది ఇబ్బందే. కాబట్టి అహింస అంటే భగవత్ ఉపదేశాన్ని బాగా ప్రచారం చేయాలి. మనం గనక ప్రచారం చేయకపోతే అది హింస అవుతుంది. కాబట్టి జ్ఞానంలో ఒక లక్షణం ఏంటంటే అహింస. నువ్వు నిజంగా జ్ఞానం కలిగి ఉన్నవాడు అయితే నువ్వు అహింసాపరుడువై ఉండాలి. బుద్ధుడేమన్నాడు? అహింస పరమో ధర్మ అన్నాడు. ప్రభుపాదులు వారు చెప్తున్నారు అహింస అంటే ఏంటంటే ప్రచారం. కాబట్టి ప్రచార పరమో ధర్మ, ప్రచారం భగవంతుని ఉపదేశాలు 10 మందికి చెప్పడం అనేది పరమధర్మం అన్నమాట. ప్రభుపాదుల వారిని ఒకసారి ఒక విలేకరి అమెరికాలో అడుగుతున్నారు అనమాట, మీరేమైనా దేవుడా, భగవంతుడు అవతారమా, లేదా పెద్ద గురూజీనా, పెద్ద స్వామీజీనా, ఏంటి మీరు అని లాస్ ఏంజలస్ లో ఒక విలేకరి అడుగుతున్నారు ప్రభుపాదుల వారు. ప్రభుపాదుల వారు అంటున్నారు, నేనేమి దేవుణ్ణి కాదు, భగవంతుడు అవతారం అంతకన్నా కాదు, నేనేదో పెద్ద గురూజీని స్వామీజీని కూడా కాదు. ఎంత ఎంత వినయం చూడండి. అదేంటి మరి అందరూ కూడా మిమ్మల్ని స్వామీజీ గురూజీ అని చెప్పి వస్తున్నారు కదా. రూపదల వారు చెప్తున్నారు, నేను భగవద్భక్తిని ప్రచారం చేసేటువంటి ఒక వైష్ణవ ధర్మ ప్రచారకుండా మాత్రమే నేను అని చెప్పండి. ఆయన నిర్వచనం చూడండి, మీరు ఎవరు అని అంటే, ఆయనకి ప్రపంచవ్యాప్తంగా శిష్యులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా మందిరాలు కట్టారు ఆయన. మీరెవరు అని విలేకరి అడుగుతుంటే అమెరికాలో ఆయన అంటున్నారు, నేను గురూజీని స్వామీజీని కూడా కాదు, భగవద్భక్తిని ప్రచారం చేసేటువంటి ఒక ప్రచారకుడు నేను అంటున్నాను. మనమంతా కూడా ఏంటంటే మనం ప్రచారకులం. మన కులం ఏంటంటే ప్రచారకులం అనమాట. మన కులం ఏంటి? ప్రచారకులం. ఎంత వీలైతే అంత ఊపిరి ఆగిపోయే లోపల భగవద్భక్తిని ఎంత వీలైతే అంత ప్రచారం చేస్తూ ఉండాలి. ఆ ప్రచారం చేయడానికి బలం కావాలి కాబట్టి ఆచారం చేస్తూ ఉండాలి. ఇదే మనం చేయాల్సి. కాబట్టి అహింస అంటే భగవద్భక్తిని ప్రచారం చేస్తూ ఉండాలి. క్షాంతి, క్షాంతి అంటే సహనం. సహనం ప్రచారం చేసేవాడికి చాలా సహనం కావాలి. ఎందుకు సహనం? దేనికి చెప్పండి? మనము భగవద్భక్తిని పాటిస్తున్నప్పుడు, ప్రచారం చేస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి అవరోధాలు వస్తాయి, అనేక విధాలైనటువంటి నిందలు వస్తాయి, అపనిందలు వస్తాయి. వీటన్నిటిని సహిస్తేనే నువ్వు ముందుకెళ్తావు. అందుకనే సహనాన్ని కలిగి ఉండడం జ్ఞానంలో ఒక భాగం అన్నమాట. సహనం అనేది లేదనుకోండి, మనం చేస్తున్నటువంటి భక్తికి, మనం చేస్తున్న ప్రచారానికి ఏదైనా సరే ఒక అపనిందో, లేకపోతే ఏదైనా సరే ఒక అవరోధం వచ్చిందనుకోండి, వెంటనే డీలా పడిపోయి వదిలేస్తాము, లేకపోతే నిర్లక్ష్యం చేస్తాము, ఆపేస్తాం. సహనం ఉన్నటువంటి వాడు దేన్నైనా సాధించగలుగుతాడు. సహనం అనేది సముద్రం కన్నా గొప్పది అని చెప్పంటారు. కారణం ఏంటి? సహనం ఓపిక పట్టినప్పుడు ఏదైనా సాధించగలుగుతాం. బయట ప్రపంచంలో చాలా విషయాలకు ఓపిక పడతారు, చాలా విషయాలకి సహనం పడతారు. ఒక పెద్ద ఆస్తిపరుడు కావాలంటే చాలా సహనంతో పైసా 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 కూడబెడితే గానీ ఒక ఆస్తిపరుడు కాలేడు, ఓపిక పడతాడు అప్పుడు దాకా. తెల్లారిగానే కోటీశ్వరుడు కావాలని వాడికి కోరిక ఉన్నా అది సాధ్యం కాదని తెలిసి ఓపికతో కష్టపడతాడు. ఒక పెద్ద ఉద్యోగం సంపాదించాలంటే సహనంగా ప్రయత్నిస్తాడు. ఒక పెద్ద పట్టా సంపాదించాలంటే విద్యలో చాలా సహనంగా ప్రయత్నిస్తాడు. ఇన్ని విషయాల్లో సహనం చూపిస్తాడు. ఆధ్యాత్మిక మార్గానికి వచ్చేసరికి, స్వామి నిజంగా భగవంతుడు ఉన్నాడా, ఉంటే నాకు చూపించండి, ఇప్పటికిప్పుడు చూపించేయాలి నీకు భగవంతుడిని. అక్కడ కావాలి సహనం. ఒక సామాన్యమైనటువంటి ఒక ప్రముఖుడిని కలవాలంటే దానికి ఎంత ఓపిక పట్టాలి, ఎంతెంతమందినో రికమెండేషన్ సిఫారసు చేసుకుని వెళితే అతను కలవచ్చు. మరి దేవాదిదేవుడు సర్వలోకాలకి కూడా నా అధిపతి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్పి చెప్తా ఉంటాం, ఆయన్ని కలవాలనంటే ఆయన్ని చూడాలనంటే దానికి ఓపిక కావద్దా, దానికి సహనం అక్కర్లేదా? కాబట్టి ఓపిక చాలా అవసరం, సహనం చాలా అవసరం. సహనం లేకపోతే ఆధ్యాత్మిక మార్గంలో ఎదురేటువంటి అవరోధాలకి మధ్యలోనే దాన్ని వదిలేస్తూ ఉంటాం. చాలామంది చూడండి భక్తి మార్గాన్ని తీసుకుంటారు, మధ్యలోనే డ్రాప్, మధ్యలోనే వదిలేస్తారు. ఎందుకంటే శాంతి సహనం అనేది లేకపోవడం చేత. తర్వాత అర్జవం అంటే నిజాయితీ. నిజాయితీ అని అంటే చాలా మంది నిజాయితీ అంటే ఏమనుకుంటామంటే, మనము సహజంగా ఉన్నటువంటి దురవగాహన చేత నిజాయితీ అని అంటే ఏముంది, అబద్ధం ఆడకుండా ఉండడం అంతే, అంతకంటే ఏమి లేదు అని చెప్పండి. నిజాయితీ అని అంటే మనకున్న యథార్థమైనటువంటి స్థితిని ఒప్పుకోవడం, అది నిజాయితీ అండి. కేవలం ఏదో అబద్ధం ఆడుకుంటూ ఉంటే చాలు అనేది కాదు. నిజాయితీ అని అంటే మనకున్న యథార్థమైన స్థితిని ఒప్పుకోవడం అన్నమాట. మనకున్న యథార్థమైన స్థితి ఏమిటి చెప్పండి. అల్ప ఆయుష్ కలిగినటువంటి శరీరంలో కామక్రోధ లోభాలకు వశమయ్యి అనేక అనర్థాలకు మనం గురయ్యి 4 రకాలైనటువంటి అవలక్షణాల చేత బాధపడుతూ తప్పులు చేయడము, మోసపూరిత మనస్తత్వము, అపరిపూర్ణ ఇంద్రియాలు, మాయకు లోనవడం, ఈ 4 రకాలైన అవలక్షణాల చేత బాధపడుతూ ఈ భౌతిక జగత్తులో చాలా దుస్థితిలో ఉన్నాం. అర్థం అంటే నిజాయితీ అంటే భగవంతుడు ముందుకెళ్ళి, భగవంతుడా నేను చాలా దుస్థితిలో, నిస్సహాయ స్థితిలో, సంసార సాగరంలో కొట్టుకొని పోతున్నాను జన్మ మృత్యువుల్లో, ఇది భగవంతుడి ముందు ఒప్పుకొని నిజాయితీగా మన స్థితిని ఒప్పుకొని భగవంతుడి దగ్గర నుంచి, భగవంతుని ప్రతినిధుల దగ్గర నుంచి సహాయాన్ని ఆర్థించడమే నిజమైన నిజాయితీ. కేవలం నేను అబద్ధం ఆడకుండా ఉంటే చాలు ఇదే నిజాయితీ అని అంటే పొరపాటు. అది మంచిదే, ఆ స్థాయి కూడా కష్టమే కలియుగంలో. కానీ నిజమైన నిజాయితీ ఏంటంటే భగవంతుడి దగ్గర నిస్సహాయ స్థితిలో నాకు ఉన్నటువంటి స్థితి నేను ఒప్పుకోవడం. తర్వాత ఆచార్యోపాసనం అంటే ఆచార్యుణ్ణి ఉపాసించాలి. ఆచార్యుని ఉపాసించినప్పుడే ఉపదేశం దొరుకుతుంది. ఆచార్యుని ఉపాసించాలంటే ఇప్పుడు పైన చెప్పిన లక్షణాలన్నీ కావాలి. కృష్ణుడు ఈ జ్ఞానం కూడా ఎలా చెప్పాడంటే, మీరు పరిశీలిస్తే ఒక క్రమ పద్ధతిలో చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు భవంతి ఉంది, ఆ భవంతిలో మనం కిందంతస్తు నుంచి మొదలు పెట్టాము, మెట్లు ఎక్కుతున్నాం. ఒకేసారి 10 మెట్టో 20 మెట్టో ఎక్కలేం కదా, ఒక్కొక్కటే ఒక్కొక్కటే. అలానే ఈ జ్ఞానాన్ని వివరించేటప్పుడు కూడా కృష్ణుడు ఒక్కొక్కటే ఒక్కొక్కటే చాలా చక్కగా క్రమ పద్ధతిలో చెప్పుకుంటూ వచ్చాడు. ఆచార్యోపాసనం అంటే ఆచార్యుని మనం ఉపాసించినప్పుడు మనకు ఉపదేశం దొరుకుతుంది అన్నమాట. అది కూడా జ్ఞానంలో ఒక భాగమే. మనం ఆచార్యుని ఎప్పుడు ఉపాసిస్తాము, ఆయనకి కృతజ్ఞత భావన కలిగి ఉన్నప్పుడే ఆయన ఉపాసిస్తాం. ఈ ఆచార్యుడు నాకు ఎంతో ఇస్తున్నాడు, నేను ఈయనకి రుణపడి ఉన్నాను, దీనికి ప్రతిరూపంగా నేను ఆయనకి ఏం చేయాలి, సేవించుకోవాలి అని చెప్పి మనం ఆయన్ని ఉపాసించాలి. ఆచార్యుని సేవించడంలో ఉత్కృష్టమైనటువంటి సేవ ఏంటి అని అంటే ఆయన చెప్పిన ఉపదేశాన్ని నిజ జీవితంలో పాటించటం. చాలామంది గురూజీ గురూజీ స్వామీజీ స్వామీజీ అని ఆయన పక్కన తిరుగుతూ ఉంటాం, కానీ ఆయన చెప్పిన ఉపదేశాలని ప్రాక్టికల్గా అప్లికేషన్ దగ్గరికి వచ్చేసరికి, నిజ జీవితంలో పాటించడం దగ్గరికి వచ్చేసరికి చేయలేకపోతూ ఉంటారు. నిజమైనటువంటి ఆచార్య ఉపాసన ఏంటంటే వారు చెప్పిన ఉపదేశాన్ని నిజ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించడం. కేసరి సాధ్యం కాకపోవచ్చు, ప్రయత్నించడం, పదే పదే పరితపించడం ఆచార్యోపాసన. శౌచం, శుభ్రత, అంతఃశుభ్రత, బాహ్య శుభ్రత రెండూ కావాలి. బాహ్య శుభ్రత అంటే శరీరానికి స్నానం చేయడం, ఇవన్నీ బాహ్య శుభ్రత. అంతఃశుభ్రత కావాలి అని అంటే హరినామం చేత హృదయాన్ని శుద్ధి చేసుకోవడం. చైతన్య మహాప్రభు చెప్తున్నట్లుగా చేతో దర్పణ మార్జనం, చిత్తం అనేటువంటి దర్పణాన్ని శుభ్రం చేయండి, మార్జనం చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ్ హరే హరే. శౌచం స్థైర్యం. స్థైర్యం అంటే ఏంటంటే స్థిరత్వం. స్థిరత్వం అంటే, స్థిరత్వము అనే మాట ప్రభుపదుల వారి ఇక్కడ భాషలో చెప్తున్నారు, దృఢ నిశ్చయం వల్ల మాత్రమే వస్తుంది. భక్తిలో స్థిరత్వం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకు? స్థిరంగా ఉండేటువంటి వృక్షాలే ఆటుపోట్లకి తుఫాన్లకి తట్టుకుంటాయి అన్నమాట. భూమిలో స్థిరంగా వేళ్ళు ఉనుకొని లేనటువంటి వృక్షాలు తుఫాన్లు వచ్చినప్పుడు, గాల్లు వచ్చినప్పుడు, పెనుగాలు వచ్చినప్పుడు కొట్టుకొని పోతాయి. వైజాగ్లో తుఫాన్ వచ్చినప్పుడు ఏదైతే వృక్షాలు బలంగా నేలలో బాగా నేల వేళ్ళు ఉనుకొని ఉన్నాయో అవి నిలబడ్డాయి. అంతగా వేళ్ళు పాచుకొని లేనటువంటి వృక్షాలు ఏమైనాయి? పెకిలించుకొని పోయినాయి. అలా ఆధ్యాత్మిక మార్గంలో స్థిరత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులకి ఎన్ని రకాలైనటువంటి అవరోధాలు ఆటుపోట్లు వచ్చినా అట్లే నిలబడతారు. అలా స్థిరత్వం లేనటువంటి వ్యక్తులు చంచలత్వంతో కాసేపు ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని తీసుకొని మళ్ళీ దీన్ని వదిలేసి ఆ భక్తి ఇది ఇది అంటారు, కానీ అది ఇప్పుడులో ఈ వయసులో అవసరమా, వృద్ధాప్యంలో చూద్దాంలే అంటే నమ్మకం అనమాట, వృద్ధాప్యం దాకా నేను ఉంటాను అని చెప్పేసి. అది కూడా ఉంది, ఇప్పుడు జ్ఞానంలో అది కూడా వస్తుంది. వృద్ధాప్యం దాకా నేను ఉంటానని చెప్పేసి గ్యారంటీ ఏమిటి, హామీ ఏమిటి? వ్యక్తి జీవుడు ఈ శరీరాన్ని ఎప్పుడైనా సరే వదిలేయచ్చు. ఈ శరీరాన్ని వదిలే లోపలే అనర్థాలన్నీ వదిలేసే నిమిత్తం భగవద్ భక్తి చేయడం అనేది బుద్ధిమంతుడు చేసేటువంటి పని, ఇంటెలిజెంట్ పర్సన్ చేస్తాడు. కాబట్టి స్థిరత్వము అనంటే దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండాలి, పట్టుదల అనేది ఉండాలి. పట్టుదల అనేటువంటిది ఉంటేనే స్థిరత్వం వస్తుంది. పట్టుదల ఉన్న వ్యక్తే త్యాగాన్ని చేయడానికి సిద్ధపడగలుగుతాడు. మీరు చూడండి, మనం పట్టుదలగా పరీక్షలకి నేను ఖచ్చితంగా ఈ పరీక్షల్లో నేను రాయాలి అని పట్టుదలగా చదివే వ్యక్తి సహజంగానే నిద్రను త్యాగం చేయగలుగుతాడు, ఆహారాన్ని త్యాగం చేయగలుగుతాడు. మేము రాత్రులు కూడా కూర్చొని నైట్ అవుట్లు అని చెప్పేసి కూర్చొని విపరీతంగా చదివి, ఎందుకు? అక్కడ ఆహారాన్ని నిద్రను ఎట్లా అతను త్యాగం చేయగలుగుతున్నాడు? పట్టుదల, డిటర్మినేషన్. భక్తిలో అలాంటి పట్టుదల ఉన్న వ్యక్తి ఇంద్రియ భోగాల్ని త్యాగం చేయగలుగుతాడు, సాక్రిఫైస్ చేయగలుగుతాడు. త్యాగం అనే మాట ఎందుకు వాడుతున్నాం అంటే, సహజంగా ఇంద్రియ భోగాలను వదిలిపెట్టడం బద్ధజీవుడికి సాధ్యం అవ్వదు, కానీ పట్టుదల పట్టినప్పుడే త్యాగం, సాక్రిఫైస్ అంటే అది నేను వదిలిపెట్టలేని పరిస్థితి, కానీ నేను ఉన్నతమైన ప్రయోజనం కోసం దాన్ని వదిలేస్తున్నాను. ఇంద్రియ భోగాల్ని బద్ధజీవుడు వదిలిపెట్టలేడు, కామక్రోధ లోభాలను వదిలిపెట్టలేడు, కానీ భగవద్భక్తి అనే ఉన్నతమైన ప్రయోజనం కోసం నేను దాన్ని వదిలేస్తున్నాను. ఈ త్యాగం పట్టుదల ఉన్నవాడికే వస్తుంది. పట్టుదల ఉన్నవాడే స్థిరత్వాన్ని పొందుతాడు. ఆ స్థిరత్వాన్ని కలిగి ఉండడం జ్ఞానములో ఒక భాగం. చూడండి, జ్ఞానం అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ జ్ఞానం అంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన దాంట్లో ఇన్ఫర్మేషన్. ఇక్కడ కృష్ణుడు చెప్తున్న జ్ఞానం ఏంటో చూడండి. ఇది ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తున్నాయా? సమాచారం కాదు, ఇది ట్రాన్స్ఫర్మేషన్. మన లక్షణాలు ఇవి. స్థైర్యం, తర్వాత ఆత్మ వినిగ్రహ అంటే ఆత్మ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఆత్మ నిగ్రహాన్ని కలిగి ఉండడం అని అంటే ఎన్నో ఇంద్రియ భోగాలకు సంబంధించిన విషయాలు మనల్ని అటు ఇటు ఇటు అటు మనల్ని లాగుతూ ఉంటే కూడా ఆత్మ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఈ ఆత్మ నిగ్రహాన్ని కలిగి ఉండాలంటే పరమాత్మ అనుగ్రహాన్ని కలిగి ఉండాలి. పరమాత్మ అనుగ్రహం ఉన్నవాడికి ఆత్మ నిగ్రహం వస్తుంది. ఆత్మ నిగ్రహం అంటే ఇంద్రియ భోగాలన్నీ వస్తే ముక్కు మూసుకొని కూర్చునిస్తే అది ఆత్మ నిగ్రహం. అది మళ్ళీ ఇంద్రియ అర్థాలు నిన్ను ఏదో ఒక విధంగా లాగుతూనే ఉంటాయి. నువ్వు ఇంద్రియ భోగాల నుంచి దూరం అయి ఉండొచ్చు, కానీ మనసులో ఇంద్రియాలు అనుభవించాలనే కోరికల నుంచి దూరం కాల. కాబట్టి ఈ కోరికలు మళ్ళీ ఎప్పుడోసారి పడగ విప్పుతాయి. కాబట్టి పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఉండాలి. కలియుగంలో పరమాత్మ అనుగ్రహాన్ని సులభంగా పొందే మార్గం ఏమిటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. స్థైర్యం, ఆత్మ వినిగ్రహం. ఇక్కడ వరకు మీరు బోర్డులో ఉంది. దీని తర్వాత ఏమిటి అనంటే, ఆసక్తి అనభిస్వజ్ఞ పుత్రధార గృహాదిషు ఇంద్రియార్దేషు వైరాగ్యం. ఇంద్రియార్దేషు వైరాగ్యం అనహంకార ఏవచ. ఇంద్రియార్దేషు వైరాగ్యం, ఇంద్రియ అర్థాల పట్ల వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. వైరాగ్యాన్ని కలిగి ఉండడం అని అంటే ఇవి నాకు వద్దు, ఇంద్రియార్థాలు నాకు వద్దు అని చెప్పి త్యజించడం కాదు. వైరాగ్యానికి నిజమైన వైరాగ్యం ఏంటంటే ఈ ఇంద్రియార్థాలని ఇంద్రియాలతో సహా కృష్ణుడి సేవలో నిమగ్నం చేయడమే నిజమైన వైరాగ్యం. చాలామంది ఆధ్యాత్మిక జీవితం అంటే ఇక్కడే పొరపాటు పడేది. ఏంటంటే ఆధ్యాత్మిక జీవితం అంటే అబ్బో వైరాగ్యం, భగవద్గీత అమ్మో భగవద్గీత వద్దు వైరాగ్యం. ఏంటా వైరాగ్యం? ఆధ్యాత్మిక జీవితం అంటే ఇక్కడ మిస్అండర్స్టాండ్ అయ్యింది. వైరాగ్యం అని అంటే అన్ని త్యజించడం అని చెప్పి అనుకుంటున్నారు. వైరాగ్యం అని అంటే నీ ఇంద్రియ భోగాన్ని త్యజించి వాటిని అన్నింటినీ కూడా కృష్ణుడి కోసం అర్పించడం, అది సంపూర్ణ వైరాగ్యం అనమాట. 18వ అధ్యాయం, అందుకనే 18వ అధ్యాయం ఏంటి సన్యాసం అని చెప్పి వస్తుంది అనమాట. సన్యాసం అంటే సంపూర్ణ వైరాగ్యం. మరి ఆ 18వ అధ్యాయంలో చిట్ట చివరి శ్లోకం ఏంటి చెప్పండి? సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, శరణాగతే సంపూర్ణ వైరాగ్యం. ఆధ్యాత్మిక జీవితంలో ఈ సూత్రం తెలియక చాలా మంది ఇది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఏంటనంటే వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టేయడం. వదిలిపెట్టడం కాదు, అన్నింటినీ కృష్ణుడికి అర్పించడం. నా కోసం ఇంతకాలం నేను వాటిని భోగిస్తూ వచ్చాను, నా కోసం అనుకుంటూ వచ్చాను, ఇప్పుడు అవన్నీ కృష్ణుడికి అర్పించడం, అది వైరాగ్యం అనండి. మనసు, శరీరము, ఇల్లు, భార్య, బిడ్డలు, ఆస్తి ఇవన్నీ కూడాను నా కోసం, నా ఇంద్రియ సుఖాల కోసం అని చెప్పి ఇంతకాలం అనుకున్నాను, ఇప్పుడు వైరాగ్యాన్ని మొదలుపెట్టానంటే వాటన్నిటినీ కూడా కృష్ణుడికి అర్పించడం. ప్రభుపాదుల వారి గురువు గారి తండ్రి భక్తివినోద్ ఠాకూర్ ఏమంటున్నారు?
మానస దేహోగె హో జోకీచు మో పదే నంద కిషో.
మానస, మనస్సు, దేహో, శరీరము, గేహో అంటే గృహము, భార్య, బిడ్డలు, జోకీసు మోర్, ఏదైతే నాది అనేది ఉందో, ఆర్పిలు తువాపదే నంద కిషో, ఈ పాదపద్మాలు చెంత సమర్పిస్తున్నాను నందకిషో. కాబట్టి ఇక్కడ ఇంద్రియార్థేషు వైరాగ్యం అని అంటే ఇంద్రియార్థాలు ఇంద్రియాలతో సహా భగవత్ సేవలో నిమగ్నం చేయడం. అనహంకార ఏవచ అహంకారము లేకుండా ఉండడం. బో ఈయనకి చాలా అహంకారం ఉందయ్యా అని చెప్పి అంటాం. అహంకారం అంటే అహం ఆకారం, నేను ఈ శరీరం. ఇప్పుడు మళ్ళీ చూడండి మీరు ఇక్కడ మన శ్లోకంలో అదంబిత్వం అనేది ఒకటి వచ్చింది మొదట్లో. అదంబిత్వం అంటే గర్వం లేకుండా ఉండడం. మళ్ళీ ఇక్కడ అనహంకారం, అహంకారం లేకుండా ఉండడం, ఇది కూడా జ్ఞానంలో ఒక భాగమే. ఇక్కడ ఏంటంటే అనహంకారం అంటే అహంకారం లేకుండా ఉండడం అంటే నేను ఈ శరీరం అనే భావన లేకుండా శరీరంలో నివసిస్తున్న జీవుడిని అని సత్యాన్ని తెలుసుకుని సాక్షాత్కారాన్ని కలిగి ఉండడం, ఇది జ్ఞానంలో ఒక భాగం. తర్వాత జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాను దర్శనం, ఇది కూడా జ్ఞానంలో ఒక భాగమే. జన్మ ఉంది, మృత్యు ఉంది, ముసలితనం ఉంది, వ్యాధి ఉంది, వీటన్నిటి వల్ల నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, దోషాన్ని పొందుతున్నాను, దర్శనం, ఈ విషయాన్ని గుర్తించడం. చాలా మంది విషయాన్ని గుర్తిస్తున్నారు. అసలు జన్మ, మృత్యు, ముసలితనం, వ్యాధి, బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్, డిసీజ్, ఈ నాలుగు ప్రపంచంలో నిజమైన సమస్యలు. అడుక్కు తినేటువంటి మామూలు ఒక భిక్షగాడి దగ్గర నుంచి సమాజంలో చెప్పుకునేటువంటి పెద్ద రాజు వరకు ఎవరికైనా సరే ఈ నాలుగు పరిస్థితులు తప్పట్లేదు. వీటి వల్ల దుఃఖాలు ఉన్నాయి, వీటి వల్ల దోషాలు ఉన్నాయి అనే విషయాన్ని గుర్తించడం జ్ఞానం. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ దోషాను దర్శనం. మరి యుధిష్ఠిర మహారాజుని యక్షుడు అడిగేటువంటి ప్రశ్నల్లో ఇది ఒకటి అడుగుతాడు. ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏది చెప్పబోయా అంటాడు. యుధిష్ఠిర మహారాజు ఏమంటున్నాడు? హాని హాని భూతాని గచ్చంతీహ యమాలయం శేషస్థావరం ఇచ్చేంత కిమాశ్చర్య తత్పరం. ప్రతిరోజు కూడా వాళ్ళు చనిపోతున్నారు, వీళ్ళు మరణించారు, వాళ్ళు కాలం చేశారు, వీళ్ళు స్వర్గస్థులయ్యారు, వాళ్ళు పరంపదించారు, ఎన్నెన్నో విషయాలు మనం వింటున్నాం, చదువుతున్నాం, చూస్తున్నాం, స్వయంగా మన ఇంట్లోనే జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా కూడా శేషస్థావరం వచ్చింది, నేను మాత్రం ఇక్కడే స్థిరంగా ఉండిపోతాననే భ్రాంతితో మనం ఉంటున్నాం. దీనికన్నా పెద్ద ఆశ్చర్యం ఏముంది? కాబట్టి జన్మ, మృత్యు, జరావ్యాధి, దుఃఖ దోషాను దర్శనం. తర్వాత ఆసక్తి అంటే భౌతికమైన విషయాల పట్ల అనాసక్తిని కలిగి ఉండడం. అనభిష్వజ్ఞ పుత్రధార గృహాదిషు, అంటే పుత్ర పుత్రులు, ధార భార్య, గృహాదిషు గృహము గృహ సంబంధమైనటువంటి విషయాలు. అనభిష్వజ్ఞ వీటి పట్ల సంగత్వం లేకుండా ఉండాలి. భార్య బిడ్డలు గృహము ఇలాంటి వాటన్నిటి పట్ల సంగత్వం లేకుండా ఉండాలి, అంటే బంధము లేకుండా ఉండాలి. ఈ మాట వినగానే అదిగో చూడు మళ్ళీ స్వామి అదే చెప్తున్నాడు, భార్య బిడ్డలు గృహ సంబంధ విషయాల పట్ల బంధం లేకుండా ఉండాలి అంటే వాటన్నింటిని వదిలిపెట్టేమైనా అర్థము, అంటే వాటన్నిటి పట్ల నీ బంధన వదిలేసి కృష్ణ సంబంధాన్ని కలపమని చెప్పి అర్థం. ప్రతి ఇల్లు కూడాను ఇంట్లో చక్కగా కుటుంబీకులందరూ కూడా కలిసి హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన చేస్తూ ప్రసాదాన్ని ఇంట్లో నైవేద్యంగా పెట్టుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ హరినామ సంకీర్తన చేస్తూ భగవద్గీత భాగవతాదులు చదివినట్లయితే ఆ గృహాన్ని కూడా గుడిగానే పరిగణించమని చెప్తున్నారు ఆచార్యులు.
జే దిన గృహే భజన ధేకి గృహేతి గోలోక భాయి
భాయి సోదరా, ఏ గృహంలో అయితే భజన ధేకి భజన జరుగుతూ ఉంటుందో, భగవత్ సేవ జరుగుతూ ఉంటుందో, గృహేతి గోలోక భాయి, ఆ గృహమే గోలోకం లాంటిది. గోలోకం అంటే కృష్ణుడు నివసించేటువంటి స్థానం లాంటిది. సో కృష్ణుడు నివసించే స్థానం అని అంటే ఇంకదేంటి, ఆలయం అనే కదా అర్థం, మందిరం అనే కదా అర్థం. కాబట్టి గృహంలో కుటుంబీకులు చేయవలసినటువంటి పని ఇది అనమాట. కాబట్టి పుత్రధార గృహాదిషు అని అంటే భార్య బిడ్డలు గృహస్థుల పట్ల ఏదైతే గృహం ఉందో ఆ గృహం పట్ల మన యొక్క బంధాన్ని వదిలేసి కృష్ణ సంబంధాన్ని కల్పితే అది నిజమైనటువంటి అనుబంధం. అనుబంధాలు ఉండాలి. ఏమిటి అనుబంధం అంటే? అనుబంధం అని అంటే జన్మ మృత్యు అనేటువంటి పెనుబంధం నుంచి తప్పించేదే అనుబంధం. ఇప్పుడు మనందరికీ పెనుబంధం ఉంది, ఏంటది, జన్మ మృత్యు, దాని నుంచి తప్పించేదే నిజమైన అనుబంధం. కాబట్టి భార్య బిడ్డలకు అలాంటి అనుబంధాన్ని మనం ఇవ్వాలి. తర్వాత నిత్యంత సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు, ఇష్టమైనటువంటిది మనకు వస్తే బాగుంటాం, ఇష్టం కానిది మనకు వస్తే ఇది నాకు నచ్చలేదు ఇది వద్దు అని అంటాం. నిత్యంచ సమచిత్తత్వం, ఎల్లప్పుడూ కూడా ఇష్టమైనది వచ్చినా లేకపోతే కష్టమైనది వచ్చినా ఇష్టమైనది పోయినా కష్టమైనటువంటిది పోయినా ఎలా అయినా కానీ సమచిత్తత్వం, సమచిత్తాన్ని కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. జీవితంలో బాగా ఇష్టమైనది వస్తేనేమో మనకు ఆనందంగా ఉంటుంది, అలా కాకుండా కష్టమైనది వస్తేనేమో దుఃఖం, అలానే కష్టమైనటువంటిది మన నుంచి దూరం అయిందనుకో సంతోషం, కష్టమైనది మన దగ్గర ఉందనుకో దుఃఖం. నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు, ఇష్టమైనదైనా అనిష్టమైనదైనా దాని పట్ల నిత్యంచ సమచిత్తత్వం, సమచిత్తాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఇప్పుడు ముఖ్యమైన లక్షణం చెప్తున్నాడు. మైచ అనన్య యోగేన భక్తిర్ అవ్యభిచారిణి, అవ్యభిచారిణి, వ్యభిచారిణి అంటే ఎప్పుడు చంచలత్వం కలిగి ఉండేది, అవ్యభిచారిణి చంచలత్వం లేనటువంటి నిశ్చలమైన భక్తి నా పట్ల కలిగి ఉండడం కూడా జ్ఞానము. ఇప్పుడు చూడండి అసలైన విషయం వచ్చింది. నిజమైన జ్ఞానం ఏంటంటే నిశ్చలమైన భక్తి కృష్ణుడి పట్ల కలిగి ఉండేది నిజమైన జ్ఞానం. భక్తిర్ అవ్యభిచారిణి, చంచలత్వం లేకుండా నిశ్చలమైన భక్తి కలిగి ఉండడం. తర్వాత వివిక్త దేశ సేవిత్వం అంటే ఏకాంత వాసాన్ని కలిగి ఉండాలి. ఏకాంత వాసం అని అంటే ప్రభుపాదులు వారు చెప్తున్నారు భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడమే ఏకాంత వాసం. ఏకాంత వాసం అని అంటే భౌతికమైనటువంటి వాసనల నుంచి ఛాయల నుంచి దూరంగా ఈ భక్తుల సాంగత్యంలో భగవద్గీత భాగవతాదులు చర్చిస్తూ హరినామ సంకీర్తన చేయడం ఏకాంత వాసం. తర్వాత అరతిర్ జన సంసది, జన సంసది అంటే సామాన్యమైనటువంటి జనం సహవాసం పట్ల అరతి ఆసక్తి లేకుండా ఉండాలి. ఎందుకంటే సామాన్యమైన జనం అంటే ఏం చేస్తారు, సామాన్యమైన జనం పొద్దున్న లేస్తే ఆహారము నిద్ర భయము మైదనం ఈ నాలుగు విషయాల గురించి మాట్లాడతారు, ఈ నాలుగు విషయాల గురించి ఆలోచిస్తారు, ఈ నాలుగు విషయాల గురించి పనులు చేస్తారు. అలాంటి సామాన్యమైనటువంటి జనం పట్ల ఆహార నిద్ర భయమైదనాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నటువంటి జనుల పట్ల మనము అనాసక్తిని కలిగి ఉండాలి, భక్తుల పట్ల ఆసక్తిని కలిగి ఉండాలి. అరతిర్ జన సంసది, ఇక్కడికి 18 అయిపోయినాయి, ఇంకా చివరి రెండు చెప్తున్నారు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క నిత్యత్వాన్ని తెలుసుకోవాలి. జీవితంలో ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్కటే నన్ను రక్షించేది అని తెలుసుకోవాలి. కృష్ణుడు ఒక్కడే నాకు ఏకైక రక్షకుడు అనే సత్యాన్ని గుర్తించాలి. తత్వజ్ఞానార్థ దర్శనం, భగవంతుని యొక్క సేవ ఈ తత్వాలన్నిటికీ కూడా నిజమైనటువంటి అర్థం అన్నమాట. ఆ భగవంతుని సేవ నాకు ఎప్పుడు లభిస్తుందని చెప్పేసి పరితపించాలి. భగవంతుని యొక్క సేవ కోసం అన్వేషించాలి. ప్రభుపాదుల వారు అనువాదంలో చెప్తున్నారు, ఈ తత్వజ్ఞానాన్ని పొందాలనే అన్వేషణ చేయాలి. ఇక్కడతో 20 పూర్తయిపోయింది. ఏత జ్ఞానం ఇతి ప్రోక్తం, ఇదే జ్ఞానం అని చెప్పి చెప్పబడుతుంది. అజ్ఞానం అతతో అన్యథ, ఈ 20 తప్ప మిగతావన్నీ కూడా అజ్ఞానమే. ఇప్పుడు చూడండి, జ్ఞానం అని అంటే ఈ 20 అంశాలు అని చెప్తున్నారు. ఏమిటా 20 అంశాలు? అమానిత్వం, వినమ్రత, అధంబిత్వం, గర్వం లేకుండా ఉండడం, నేను వినయాన్ని కలిగి ఉన్నాననే గర్వం కూడా లేకుండా ఉండడం, అహింస ఎప్పుడు ప్రచారం చేస్తుండడం, శాంతి సహనాన్ని కలిగి ఉండడం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే భగవత్ సేవలో ప్రచారంలో ముందుకు వెళ్లాల్సిందే. అర్జవం, నిజాయితీ, నేను ఎలాంటి పతన స్థితిలో ఉన్నాననేది ప్రతి ఒక్కడు భగవంతుని ముందు నిజాయితీగా ఒప్పుకోవడం. ఆచార్యోపాసనం, ఆచార్యుడు ఏవైతే మనకు ఉపదేశాలు చెప్పారో వాటిని పాటించాలి. శౌచం, శుభ్రతను కలిగి ఉండాలి, అంతఃశుభ్రత బాహ్య శుభ్రత, హరినామం ద్వారా అంతఃశుభ్రత, స్నానపానాదుల ద్వారా బాహ్య శుభ్రత. తర్వాత ఆచార్యోపాసనం, శౌచం, తర్వాత స్థైర్యం, స్థిరత్వాన్ని కలిగి ఉండాలి భక్తులు. ఆత్మనిగ్రహ, వినిగ్రహ అంటే ఆత్మనిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఇంద్రియార్థేషు వైరాగ్యం, ఇంద్రియార్థాల పట్ల వైరాగ్యాన్ని కలిగి ఉండాలి, అంటే ఇంద్రియాలన్నీ భగవత్ సేవలో నిమగ్నం చేయాలి. అనహంకార ఏవచ, అహంకారం లేకుండా ఉండాలి. జన్మమృత్యు జరావ్యాధి దుఃఖ దోషాను దర్శనం, జన్మమృత్యు జరావ్యాధుల వల్ల దుఃఖము దోషాలు ఉన్నాయని చెప్పి గుర్తించాలి. అసక్తి అంటే అనాసక్తి కలిగి ఉండాలి భౌతిక విషయాల పట్ల. అనభిశ్వజ్ఞ పుత్రధార గృహాదిషు, పుత్రధార గృహ అంటే భార్య బిడ్డలు బంధువులు వీళ్ళందరి పట్ల బంధన కలిగి ఉండకూడదు. బంధన కలిగి ఉండకూడదు అని అంటే ఏదో వాళ్ళకి నేనేదో చేయాలి, వాళ్ళని నేనేదో పెంచాలి పోషించాలి అనే బంధన కాకుండా వాళ్ళని కృష్ణ భక్తిలో భగవంతుడి సేవలో నిమగ్నం చేయాలి అనేటువంటి బంధన కలిగి ఉండాలి. తర్వాత నిత్యంచ సమచిత్తత్వం ఇష్ట నిష్టోపత్తిషు, అంటే ఇష్ట అయిష్టాలు కలిగినప్పటికి కూడా వాటి పట్ల సమచిత్తాన్ని కలిగి ఉండాలి. తర్వాత మైచ అనన్య యోగేన భక్తి అవ్యభిచారిణి, నిశ్చలమైనటువంటి భక్తిని కలిగి ఉండాలి. తర్వాత వివిక్త దేశ సేవిత్వం అంటే ఏకాంత వాసాన్ని కలిగి ఉండాలి. ఏకాంత వాసం అంటే భక్తుల సాంగత్యంలోనే ఉండాలి. తర్వాత అరతిర్ జన సంసది, ఈ జన సహవాసం ఏదైతే ఉందో ఈ జన సహవాసం పట్ల, ఇంద్రియ భోగాల గురించి ప్రాకులాడే జన సహవాసం పట్ల అనాసక్తి కలిగి ఉండాలి. ఆధ్యాత్మిక జ్ఞాన నిత్యత్వం, ఆధ్యాత్మిక జ్ఞానం నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఏంటంటే జీవుడు కృష్ణుడు యొక్క నిత్యదాసుడు అని చెప్పి తెలుసుకోవడం. ఆ జ్ఞానం పట్ల మనము ఇది ఎప్పటికీ సత్యమైంది నిత్యమైంది అని తెలుసుకుని ఉండాలి. తత్వజ్ఞానార్థ దర్శనం, అలాంటి ఆ తత్వాన్ని ఆచార్యుడి నుంచి మనం పొందడం కోసం అన్వేషణ చేయాలి. ఏత జ్ఞానం ఇతి ప్రోక్తం, ఇదే జ్ఞానం అని చెప్పబడుతుంది. అజ్ఞానం అతతో అన్యథ, మిగతావన్నీ కూడా అజ్ఞానం. ఈ 20 లక్షణాల్లో ముఖ్యమైనది ఏమిటంటే భగవంతుని పట్ల భక్తి. మైచ అనన్య యోగేన భక్తిర్ అవ్యభిచారిణి, భగవంతుని పట్ల నిజమైన భక్తి భావన ఏదైతే ఉందో అది ఉన్నవాడికి ఇవన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట. శిషి రాధా గోవింద భగవానికి, శీల ప్రభుపాదికి జయ గౌర్ ప్రేమన. ఇంత జ్ఞానాన్ని చెప్తున్నాడు అని అంటే మీరు గమనించండి, ఈ జ్ఞానంలో ఎంత ఆనందం ఉందో చూడండి. ఈ జ్ఞానంలో చెప్పిన ఈ లక్షణాలన్నీ మనం సంపాదిస్తే ఎంత సుఖంగా ఉంటామో చూడండి. అందుకనే అన్నమాచార్య ఏదో కీర్తనలో చెప్తారనమాట, కృష్ణుడి గురించి చెప్తూ,
తానే తానే ఇందరి గురుడు, తానే తానే ఇందరి గురుడు, సాన బట్టిన భోగి జ్ఞానయోగి.
కృష్ణుడు ఎలాంటి వాడంటే సానబట్టిన భోగి. భోగి అని అంటే భోగం అనుభవించేవాడు, మామూలు భోగం అనుభవించడు ఆయన. సానబట్టిన భోగి అంటే భక్తుల దగ్గరే ఆయన ఆనందాన్ని పొందుతాడు, ఎవరి దగ్గర పడితే ఆయన ఆనందాన్ని పొందాడు అనమాట. సానబట్టిన భోగి, సానబట్టిన భోగి అని అంటే ఎవరైతే అన్ని కల్మషాల నుంచి దూరులు అయ్యండి పవిత్రంగా ఉంటారో అలాంటి భక్తుల దగ్గర ఆయన హాయిగా భోగిస్తాడు, అలాంటి భక్తులతో ఆనందంగా ఉంటాడు కృష్ణుడు. జ్ఞానయోగి, నిజమైన జ్ఞానయోగి అంటే ఇదనమాట. ఏమిటి? భక్తుల యొక్క సాంగత్యంలో ఆనందాన్ని పొందడమే నిజమైనటువంటి జ్ఞానయోగం. అందుకని తానే తానే ఇందరి గురుడు, ఆయన ఇందరికి గురుడు. ఈ విషయాలన్నీ మన ఆయన చెప్తున్నాడు. నిజమైన జ్ఞానం అంటే ఇదే అని చెప్తున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోవాలి మనము, ఆధ్యాత్మికమైన జ్ఞానం అని అంటే ఇది. ఇన్ఫర్మేషన్ కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటి? ట్రాన్స్ఫర్మేషన్ ఇది. కాబట్టి భక్తి యోగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కొద్దిగా పుస్తకాలు ఎక్కువ చదివితే భగవంతునికి లేకు చదివితే జ్ఞానం, అది జ్ఞానం మనకు అవసరం లేదు, జ్ఞానం చదివితే గర్వం వచ్చేస్తుంది, ఇలా పొరపాటు పడుతుంటారు. ప్రభుపాదుల వారి గ్రంథాలు ప్రతిరోజు 2 గంటల సేపు చదివి తీరాలి మనం. ప్రభుపాదుల వారి గ్రంథాలు చదవడం వల్ల మనకి గర్వం రాదు, ఒకవేళ గర్వం ఏమైనా ఉంటే అది తగ్గుతుంది, తగ్గి వినయం వస్తుంది అనమాట. అలానే జ్ఞానయోగమే సర్వస్వంగా భావించేటువంటి వాళ్ళు జ్ఞానం అంటే ఏదో సమాచారం అనుకోకూడదు. నేను ఇందాక చెప్పాను చూడండి, 5 ఇంద్రియార్థాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారాలు, వీటి యొక్క అవ్యక్త స్థితి, ఈ 24 చతుర్వింశతి తత్వాలు, ఆ తత్వాల యొక్క విషయాలు, ఇవి కాదు జ్ఞానం అని అంటే. వాటన్నిటి నుంచి బయటపడడం ఎలా అనేది జ్ఞానం. వాటన్నిటి నుంచి, అవి శరీరం అనమాట, ఈ శరీరంలో ఇవన్నీ ఉన్నాయి 24 తత్వాలు, వీటి నుంచి జీవుడు ఎట్లా బయటపడాలి, అది నిజమైనటువంటి జ్ఞానం. కాబట్టి ఇవి మనం తెలుసుకోవాలంటే భక్తి యోగము అన్నిటికన్నా ప్రధానమైనటువంటిది. ఆ భక్తి యోగంలో కృష్ణుడి యొక్క గుణగణాలు తెలుసుకోవడం అన్నిటికన్నా ముఖ్యమైనది. కృష్ణుడి యొక్క గుణగణాలను తెలిపేటువంటి ఒక కీర్తన ఇక్కడ నేను బోర్డు మీద రాసి పెట్టాము. ఈ కీర్తన మనం పాడదాం.
కృష్ణ జినకా నామ హై, గోకుల జినకా దామ హై, ఐసే శ్రీ భగవాన్ కో బారంబార ప్రణామ హై. కృష్ణ జినకా నామ హై.
గట్టిగా
ఐసే శ్రీ భగవాన్ కో కృష్ణ జినకా నామ హై, గోకుల జినకా దామ హై, ఐసే శ్రీ భగవాన్ కో బారంబార ప్రణామ హై. కృష్ణ జినకా
ఆయన ఎవరో ఒకడు ఉన్నాడు, ఆయన పేరేంటంటే కృష్ణుడు, ఆయన ఊరేంటంటే గోకులం, ఆయన అందరూ ఏమంటారంటే భగవంతుడు అంటారు. అలాంటి భగవంతుడికి నేను ప్రణామం చేస్తున్నాను. ఆచార్యులు ఎంత అందంగా చెప్తారు చూడండి. యశోద జినికి మయాహే, ఆయన తల్లి పేరు యశోద. నందజీబా పయ్యాహే, ఆయన తండ్రి పేరు నందమహారాజు. ఐసే శ్రీ గోపాలకు బారంబారు ప్రణామం. అలాంటి గోపాలుడికి నేను పదే పదే ప్రణామం చేస్తున్నాను. అక్కడ భగవంతుడిది ఒక్కొక్క పేరు చెప్పేటప్పుడు చాలా అనుసంధానంగా, ఆయన తల్లి పేరు యశోద, తండ్రి పేరు నందమహారాజు, అలాంటి గోపాలుడికి నేను ప్రణామం చేస్తున్నాను. అంటే యశోద దగ్గర, నందమహారాజు దగ్గర కృష్ణుడు గోపాలుడుగానే ఉండాలి. ఆయన అక్కడ ద్వారక కృష్ణుడిగా ఉండలేడు, ద్వారక కృష్ణుడిగా ఆయన అట్టహాసం చేయలేడు. అక్కడ యశోదమ్మ దగ్గర ఆయన ముద్దు బిడ్డే, ముద్దుగారే యశోద. ఇంకా అక్కడ కృష్ణుడు ఇంకా వేరే విధంగా ఉండలేడు అక్కడ. కాబట్టి అక్కడ అలాంటి గోపాలుడికి నేను పదే పదే ప్రణామం చేస్తున్నాను. తర్వాత రాధాజీనికి జాయా హే, అద్భుత జీనికి మాయా హే, 2 చెప్పేశారు. రాధారాణితో ఆయన ఎప్పుడు ఎంతో జాయిగా ఉంటాడు, ఎప్పుడు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఆయన. అలానే ఆయన మాయ కూడా అద్భుతాలు చేస్తూ ఉంటుంది. అద్భుత జనికి మాయా హే. ఐసే శ్రీ ఘనశ్యాముకో బారంబారు ప్రణామహే. ఇక్కడ చూడు, ఇక్కడ గోపాలుడు కాదు, ఇక్కడ ఘనశ్యాము. ఎందుకంటే రాధారాణి గోపికల దగ్గర కృష్ణుడు ఎలా ఉంటాడు, ఘనశ్యాముడుగా ఉంటాడు, మేఘశ్యాముడుగా ఉంటాడు. ఇక్కడ రెండు చెప్తున్నారు, రాధారాణి అంటేనేమో ఆధ్యాత్మిక ప్రకృతి, మాయా అంటేనేమో భౌతిక ప్రకృతి, రెండు ఉన్నాయి ఆయనకి. ఆయనేమో రాధారాణి దగ్గర ఎంతో ఆనందంగా సేవలు తీసుకుంటూ ఉంటాడు, ఆయన మాయ ఏమో ఇక్కడ బయట చాలా చాలా అద్భుతాలు చేసేస్తూ ఉంటుంది. ఏమిటి ఆ మాయ చేసే అద్భుతాలు, జీవుల్ని జన్మమృత్యు జరావ్యాధిలో పడి రంగులు రాటం తిప్పుతూ ఉంటుంది అనమాట, మొత్తం 14 భువన భాండాల్లో తిప్పుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఆయన యొక్క మహామాయలో ఉంటావా, ఆయన యొక్క యోగమాయలో ఉంటావా, అవకాశం నీ చేతిలో ఉంది. ఎప్పుడు కూడా చూడండి, రోజులో 24 గంటల్లో గంటలో 60 నిమిషాల్లో 60 సెకండ్లలో ఎప్పుడు మన స్వేచ్ఛే ప్రధానమైనటువంటి విషయం. ఎప్పుడు మన స్వేచ్ఛే ప్రధానమైన విషయం, మన ఛాయిసే ప్రధానమైన విషయం. నేను మహామాయలో ఉండాలా లేకపోతే యోగమాయలో ఉండాలా, భగవత్ సేవలో ఉండాలా, ఎందుకంటే ఉండేవి రెండే, కృష్ణుడి సేవ మాయ సేవ. చేస్తే ఇది చేయాలి లేకపోతే అది చేయాలి. ఇక్కడ తమాషా ఏంటంటే చేస్తే అంటే పూనుకొని కృష్ణుడి సేవ చేయాలి. ఒకవేళ పూనుకొని కృష్ణుడి సేవ చేయకపోతే సహజంగానే మాయ సేవ చేసేస్తాం. అది పెద్దగా ట్రైనింగ్ అవసరం లే, జన్మ జన్మాలుగా ట్రైనింగ్ అయిపోయాం, కొత్తగా అవసరం లేదు ఇప్పుడు దానికి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, మీ ఇష్టం ఉంటే. కృష్ణుడు చెప్తున్నాడే దైవీ ప్రకృతి, భగవంతుని యొక్క సేవలో రాధారాణి యొక్క చల్లని నీడలో బ్రతకండి, అమ్మ నీడలో. లేదు, ఇక్కడ కూడా ఒక అమ్మ ఉంది, అమ్మ దుర్గమ్మ. కాబట్టి ఏంటంటే ఈ మహామాయ, ఈ మహామాయ నీడలో ఇక్కడన్నా ఉండండి. ఎట్లా ఉంటారో అది మీ ఛాయిస్, మీది, మీరు ఎలా చేస్తారో మీ ఇష్టం. కానీ అలాంటి ఘనశ్యాముడికి పదే పదే నేను ప్రణామం చేస్తున్నాను. ఇక్కడ ఘనశ్యామ అనే మాట ఎందుకు వాడారంటే, భక్తులేమో కృష్ణుణ్ణి మృత్యు సమయంలో ఘనశ్యాముడిగా చూస్తారంట, కృష్ణుణ్ణి. అభక్తులేమో కృష్ణుణ్ణి మరణ సమయంలో క్రూరమైన మృత్యుగా చూస్తారండి. అందరూ కృష్ణుడు దర్శనం చేసుకోవాల్సిందే చివరి క్షణంలో మృత్యు వచ్చినప్పుడు. భక్తులేమో ఆ మృత్యు వచ్చినప్పుడు కృష్ణుని ఘనశ్యాముడిగా చూస్తారు, శ్యామసుందర కృష్ణుడిగా. అభక్తులేమో భక్తి మార్గాన్ని తీసుకునే వాళ్ళేమో క్రూరమైన మృత్యుగా చూస్తారు. క్రూరమైన మృత్యు తీసుకున్న వాడికి మళ్ళీ ఇంకో క్రూరమైన జన్మ తప్పదు, క్రూరమైన జన్మ మళ్ళీ తప్పదు. అది ఎట్లాంటి జన్మో ఏమో, ఆయన కర్మ ఎట్లుంటే అట్లా. కాబట్టి అలాంటి ఘనశ్యాముడికి పదే పదే ప్రణామం చేస్తున్నాను. ఆ ఘనశ్యాముడు ఏం చేస్తున్నాడు ఆ గోకులంలో, లూటు లూటు దది మఖన కాయో, లూటీ చేసేస్తాడు, ఇళ్ళు ఇళ్ళు అంతా లూటీ చేసేస్తాడు. వెన్న ఎక్కడున్నా సరే లూటీ చేసి పారాయడమే. వాళ్ళు గోపికలు ఎంత ఎంతమంది గోపికలు ఎన్ని లాఠీలు పట్టుకున్నా కృష్ణుడు లూటీలు మాత్రం ఆగు అనమాట. ఎక్కడ గాని ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, ఎందుకు గోపికలు ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో విష్ణువుకి శాలిగ్రామానికి పూజ చేస్తారు. ఆ శాలిగ్రామానికి స్వయం రూపం, శాలిగ్రామ స్వరూపానికి స్వయం సచ్చిదానంద విగ్రహ కృష్ణుడు అక్కడే ఉన్నాడు. శాలిగ్రామానికి నైవేద్యం పెట్టుకుంటారు వాళ్ళ ఇంట్లో పొద్దున్నే, నైవేద్యం పెట్టుకునేసి ఆ వెన్నని వెన్నకుండలో పెట్టుకుని కలిపేస్తారు. ఇప్పుడు కృష్ణుడు ఏం చేయాలి, శాలిగ్రామానికి ఇప్పుడు అంటే నాకు పెట్టారు, మరి నాకు పెట్టింది నేనే బయట వచ్చింది అంటాడు. కాబట్టి ఆయన అందరిళ్ళకి వెళ్ళి తింటున్నాడు. లూటు లూటు దది మక్కన కాయ, దది మక్కన అంతా కూడా పాలు వెన్న తినేస్తూ ఉంటాడు. గ్వాలు బాలు సంగ దేను చెరాయో, గ్వాలు బాలు అంటే గోపబాలుడితో ధేను గోవులకు కాయడానికి వెళ్తున్నాడు. ఐసే లీలాధాముకో, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆయన పేరు మారిపోయింది, ఇంతకుముందు ఘనశ్యాం ఉంది, అంతకుముందు గోపాలు ఉంది, ఇప్పుడు లీలాధామ్. లీలాధామ్ అంటే కృష్ణుడు అని అంటేనే ఆయన మొత్తం లీలలు అనమాట, లీలా పురుషోత్తముడు అంటారు. మీరు ఇప్పుడు ఏ భగవద్ అవతారం అయినా తీసుకోండి, అవతరించిన దగ్గర నుంచి అంతర్ధానం అయ్యే వరకు లీలలు ఎవరికన్నా ఉన్నాయంటే ఒక కృష్ణుడికే ఉంటాయి. అనేక లీలలు, అనేక లీలలు కృష్ణుడు, ఇవన్నీ కూడా లీలలు అనమాట. ఆయన ఏం చేసినా, ఆయన అవతరించిన దగ్గర నుంచి అంతర్ధానం అయిన వరకు ఆయన ఏం చేసినా అది లీల. మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు మనం ఏం చేసినా అది గోళ. ఏంటి మన గోళ, కామం ఎక్కడ, క్రోధం ఎక్కడ, లోభం ఎక్కడ, ఇదే మన గోళ. అసూయ ఎక్కడ, ద్వేషం ఎక్కడ, కృష్ణుడు చేసేది లీల అది. ఆ లీల ఏం చేస్తుందంటే మనం ఈ గోళ సమాప్తి చేయడానికి. తర్వాత ద్రుపద సుధాకో లాజ బచ్చాయో. ద్రుపద సుత అంటే ఎవరు? ద్రుపదుడి కుమార్తె. ఎవరు ఆమె? ద్రుపదుడి కుమార్తె ద్రౌపదీదేవి. ద్రౌపదీదేవి ద్రుపద సుత. ద్రుపద సుతాకో లాజ బచ్చాయో, ఆమె ఆయన కాపాడుకున్నాడు. ద్రుపద సుత అని ఇక్కడ చాలా ఇది ప్రత్యేకమైన పదం ఇది, ద్రౌపదీదేవి. ఎందుకు? ఆమె మామూలుగా తల్లికి జన్మించలేదు, ఆమె యజ్ఞం నుంచి పుట్టింది. యజ్ఞం నుంచి ఏం పుట్టినా అది విగ్రహంతో సమానం. కాబట్టి ద్రౌపదీదేవి సాక్షాత్తు విగ్రహం, ఆమె సాక్షాత్తు విగ్రహం. కురుక్షేత్రంలో కౌరవ సభలో ఆ మాయాజూదం అయిపోయిన తర్వాత నిండు సభలో ఆమెను అవమానించడానికి తీసుకొచ్చేటప్పుడు ఆమెకి ఈ విషయం తెలుసు అన్నమాట, నన్ను వీళ్ళు అవమానించడానికి నన్ను వ్యవస్థను చేస్తున్నారే. కానీ ఇదే జరిగితే ఆ కురుక్షేత్రం జరగదు, కురుక్షేత్రం జరగదు. ఎందుకు? ఎందుకనంటే ఒక విగ్రహాన్ని వస్త్రాలు లేకుండా చూస్తే మహాఘోరమైన అపచారం. ఇప్పుడు అక్కడ విగ్రహాలకి ఇప్పుడు వస్త్రాలంకరణ చేస్తున్నారు గర్భగుళ్ళో, మనం ఎవరూ చూడడం అది ఆ పూజారులు తప్ప. అందుకనే మనకు పరదా వేసేస్తారు, అలంకారం తర్వాతే మనం చూడాలి కదా. మరి అలాంటిది ఇక్కడ విగ్రహం, సాక్షాత్ విగ్రహం లాంటి ద్రౌపదీదేవిని వివస్త్ర ద్వారా వీళ్ళు చూడాలని ప్రయత్నిస్తున్నారంటే అక్కడ మొత్తం ఆ కౌరవ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగా అదే గనక జరిగి ఉంటే అక్కడే చనిపోయి ఉండేవాళ్ళు, కురుక్షేత్ర అవసరమే లేదు. అందుకే ద్రౌపదీదేవి ప్రార్థిస్తుందంట వాళ్ళందరి కోసం. ఎంత వైష్ణవురాలో చూడండి, ఎంత భక్తురాలో, వీళ్ళందరికీ ఎలాంటి ఆపద కలగకూడదు. అక్కడ భర్తలు 5 మంది తప్ప మిగతా వాళ్ళందరికీ అది పెద్ద విపత్తు అది. ఆ దుశ్శాసనుడు దుర్మార్గుడు వాడికి జీలిట్లేదు, వాళ్ళు ఏం చేస్తున్నాడు అని. అందుకని ద్రౌపదీ ప్రార్థిస్తుంది భగవంతుణ్ణి, ఈ విపత్తు జరగకుండా వీళ్ళని కాపాడు తండ్రి అని. ఆ భక్తి భావన చూడండి. కాబట్టి ద్రుపద సుతాకో లాజపతి, అందుకు కృష్ణుడు కాపాడాడు ఆమెను. కృష్ణుడు ఎందుకు ఆమెను కాపాడాడు అంటే ఆమె ద్వారా వాళ్ళందరినీ కాపాడాలంటే అక్కడ కృష్ణుడు ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరికీ దుర్యోధనాదులు వాళ్ళందరికీ సెటిల్మెంట్ ఉంది, ఇక్కడ లేదు కురుక్షేత్రంలో. ఎందుకని మీరు అనొచ్చు, ఎందుకనంటే కురుక్షేత్రంలోకి వీళ్ళతో పాటు ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కొద్దిమంది విషయాలన్నీ కూడా, ఇంకా కొద్దిమంది ఖాతాలన్నీ కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఇక్కడ అయిపోతే వాళ్ళ ఖాతాలంతా కూడా పూర్తి కావు, కురుక్షేత్రం రావాలి. అందుకని కృష్ణుడు ఏం చేశాడు, ద్రౌపదీదేవిని కాపాడాడు. గ్రాహసే గజకో పండ చూడాయో. గజ అంటే గజేంద్రుడు. గ్రాహసే గజకో పండ చూడా, ఆ గజేంద్రుడు ప్రార్థన చేస్తే వచ్చేసి ఆయన కాపాడేశావు. గజేంద్రుడికి ప్రార్థనకే వచ్చి కాపాడేశావు. ఆయన ప్రార్థన చేసిన దానికే అక్కడ సిరికిని చెప్పడు, శంఖచక్రం చేదోయి సంధింపుడు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చేసావు. లక్ష్మీదేవికి చెప్పక శంఖచక్రాలు పట్టక పరిగెత్తుకుంటూ వచ్చావు. నీ వెనకాల గరుత్మంతుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. గరుత్మంతుడు వచ్చాడు, స్వామి నేను మీ శోధ మీ వాహనాన్ని అని అంటే ఆ సరే వచ్చావా అని చెప్పేసి అప్పుడు గరుత్మంతుడిని ఎక్కాడు స్వామి. గరుత్మంతుడు వెళ్తున్నాడు, స్వామికి అనుమానం వచ్చింది, ఏ గరుత్మాన్ నీ వేగం సరిపోదు, దిగు ఒక్క నిమిషం ఆగని చెప్పి ఈయన దిగేసి నువ్వు నా భుజం మీద ఎక్కు. గరుత్మంతుడిని ఆయన భుజం మీద ఎక్కించుకుని చాలా వేగంగా తీసుకొచ్చాడు. జీవితంలో ఫస్ట్ టైం అనుకోండి గరుత్మంతుడు భగవంతుడి మీద ఎక్కింది. జీవితాంతం భగవంతుని తన మీద ఎక్కించుకుని తిప్పడం ఆయనకి తెలుసు. మొట్టమొదటిసారి గజేంద్ర లీలలో గరుత్మంతుడు భగవంతుని మీద ఎక్కాడు. స్వామి పెట్టుకున్నాడు, నీ స్పీడ్ సరిపోదు, అక్కడ ప్రార్థనలు ఎట్లా ఉన్నాయి, నువ్వు వెళ్ళే వేగం ఎట్లా ఉంది. గరుత్మంతుడే ఎంత వేగంతో వెళ్తాడే, ఆయన వేగం సరిపోలేదంట కృష్ణుడికి. ఆయన తన మీద ఎక్కించుకొని వెళ్ళాడు. చీర చివరి దగ్గరికి వచ్చేసరికి గరుత్మన్ దిగు అన్నాడు. దిగ్గానే స్వామి ఏమిటనని, స్వామి ఆయన మీద ఎక్కుచున్నాను, ఇప్పుడు వెళ్ళి గజేంద్రుడు ముందుకు వెళ్ళు అన్నాడు. అదేంటి అంటే మళ్ళీ అక్కడ వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు గజేంద్రుడు, అబ్బా చూడు స్వామి గరుత్మంతుని కూడా ఎక్కించుకుని ఆయన వచ్చేసేసాడు అనే పేరు ఈయనకి కాకుండా, బా చూడు గరుత్మంతుడు స్వామిని ఎక్కించుకుని వెనక వేగంగా వచ్చేసాడు అనే పేరు గరుత్మంతుడికే రాని కృష్ణుడు భావన. అంత వేగంగా వచ్చేసాననే పేరు నాకొద్దు, తెచ్చింది నేనే, వచ్చింది నేనే, ఆయన కూడా తీసుకొచ్చింది నేనే, కానీ ఆ పేరు గరుత్మంతుడికే రాని. ఇదే చెప్తున్నాడు భగవద్గీతలో అర్జున, కురుక్షేత్రం అంతా కూడా నేను చేసే దగ్గరుండి, కానీ విజయాన్ని సాధించి పేరు నువ్వు తీసుకుపో, పేరు నువ్వు తీసుకో, విజయుడు అనే పేరు నువ్వు తీసుకో. చేసేది నేను, జరిపించేది నేను, నేను చెప్పినట్టు నువ్వు చేస్తున్నావు, నా భక్తుడు కాబట్టి పేరు నీకు, పని నాకు పేరు నీకు, తీసుకో. మనకి రివర్స్, పేరు నాకు పని నీకు. మీరు చేయండి, కష్టపడండి, మీరు కష్టపడి ఏం చేస్తారో చేయండి, పేరు నాకు ఇచ్చేయండి, నేను వేసుకొని తిరగాలి బోర్డు. అట్లా గ్రాహస్య గజకు పడ్డా చూడ, గజేంద్రుడిని కాపాడ్డాకి అంత తొందరగా వచ్చు, అక్కడ తొందరగా అనే మాటకి ఇంత అంతరార్థం ఉంది. ఎంత తొందరగా వచ్చాడంటే తాను గరుత్మంతుడి మీద కాకుండా గరుత్మంతుడినే తన మీద ఎక్కించుకొని వచ్చేసాడు స్వామి. ఐసే కృపాధం పేరు మారిపోయింది వాడు, లీలాధామల్లా లీలానదల్లా కృపాధం. కృపాధం అని అంటే కృపకి నిండు నివాసం ఆయన, కృపకి నిండు నివాసం. ఎంతకన్నా కృప చూపించేవాడు ఎవరు లేరు. కురుపాండవకు యుద్ధం వచ్చాయో, కురు ఇగో ఇక్కడ వచ్చా, కురుపాండవకు యుద్ధం వచ్చాయో, కౌరవులకి పాండవులకి యుద్ధం, ఆ యుద్ధం పెట్టింది ఈయనే, ఆ యుద్ధం పెట్టింది ఈయనే. దేనికి దేనికి ఆ యుద్ధం? అర్జునకు ఉపదేశిస్తున్నాయో, అర్జునుడికి ఉపదేశం ఇవ్వడం కోసం, ఈ ఉపదేశం ఇవ్వడం కోసం, అర్జునుడి ద్వారా జీవులందరికీ ఈ భగవద్గీత ఉపదేశాన్ని ఇవ్వడం కోసం. ఐసే దీనానాథుకో, ఇక్కడ మళ్ళీ మారిపోయింది, కృపాధామ కాదు ఇప్పుడెవరు, దీనానాథుడు అంటే ఈ భగవద్గీత ఉపదేశం ద్వారా దీనులందరినీ హీనులందరినీ ఉద్ధరించడానికి భగవంతుడు గీత ఉపదేశం చేశాడు. కాబట్టి అలాంటి దీనానాథుడికి పదే పదే నేను ప్రణామాలు అర్పిస్తూ ఉన్నాను, అది విషయం.
కృష్ణ మహే గోకుల ఐసే శ్రీ భగవాన్ కో బారంబార ప్రణామ హే. కృష్ణ ఐసే శ్రీ శ్రీ భగవాన్ కో బారంబార ప్రణామ హే. యశోద జినకీ మైయా హే, నంద జీ బాపయ్యా హే, యశోద జినకీ మైయా హే, నంద జీ బాపయ్యా హే, ఐసే శ్రీ గోపాల కో బారంబార ప్రణామ హే. ఐసే శ్రీ గోపాల కో బారంబార ప్రణామ హే. రాధా జినకి జాయా హే, అద్భుత జినకి మాయా హే, రాధా జినకి జాయా హే, అద్భుత జినకి మాయా హే, ఐసే శ్రీ ఘనశ్యామ కో బారంబార ప్రణామ హే. ఐసే శ్రీ ఘనశ్యామ కో బారంబార ప్రణామ హే. Hello. ధీమకనకాయో గ్వాల బాల సంగ దేను చురాయో లోటు లోటు ధీమకనకాయో బాల బాల సంగ దేను చురాయో ఐసే లీలా మాధు కో బారంబార ప్రణామ హే లీలా ధామ కో ఐసే లీలా ధామ కో బారంబార ప్రణామ హే ద్రుపద సుతా కోలాజ బచాయో గ్రాహ సే గజ కు పండ చుడాయో ద్రుపద సుతా కోలాజ బచాయో గ్రాహ సే గజ కు పండ చుడాయో ఐసే కృపా దామ కో బారంబార ప్రణామ హే ఐసే కృపా దామ కో బారంబార ప్రణామ హే పాండవ కో యుద్ధమచాయో అర్జున కో ఉపదేశ సునాయో కురు పాండవ కో యుద్ధమచాయో అర్జున కో ఉపదేశ సునాయో ఐసే దీనానాథ కో బారంబార ప్రణామ హే ఐసే దీనానాథ కో బారంబార ప్రణామ హే కృష్ణ జినకా నామ హే గోకుల జినకా గామ హే ఐసే శ్రీ భగవాన్ కో బారంబార ప్రణామ హే కృష్ణ జినకా నామ హే గోకుల జినకా గామ హే ఐసే శ్రీ భగవాన్ కో బారంబార ప్రణామ ఐసే శ్రీ గోపాల కో బారంబార ప్రణామ ఐసే శ్రీ గోపాల ఐసే శ్రీ ఘనశ్యామ కో బారంబార ప్రణామ ఐసే ఐసే లీలా దామ కో బారంబార ప్రణామ హే ఐ ऐसे कृपा धाम को बारंबार प्रणाम है। ऐसे दीनानाथ को बारंबार प्रणाम है। ऐसे श्री भगवान को बारंबार प्रणाम है। ऐसे राधा गोविंद को बारंबार प्रणाम है। राधा गोविंद को बारंबार प्रणाम है।
श्री श्री राधा गोविंद अष्ट सखी वृंद की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री पद्मावती बालाजी भगवान की जय। श्री श्री लक्ष्मी नरसिंह स्वामी की जय। युग धर्म हरिनाम संकीर्तन की जय। श्रील प्रभुपाद की जय। भगवद्गीता यदा तदम की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर प्रेमनंदे हरि हरि बोल। धन्यवाद। हरे कृष्ण।